गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। మనం నిత్యము చేసేటువంటి శరీరానికి సంబంధించినటువంటివి ఏవేవైతే బాహ్య ప్రపంచంలోంచి మనం గుర్తిస్తున్నామో అవి ఆధ్యాత్మిక పరంగా లేనటువంటివి, మన జీవితానికి మన న్యాయం చేకూర్చుకోవట్ల, మన అసలైన ఈ జన్మకి మూలమైనటువంటి రహస్యాన్ని మనం గుర్తించకుండా తదితరమైనటువంటి బాహ్యమైనటువంటి విషయాదులకి మనస్సు చలిస్తుంది. అందుకే తనకుగా మామూలుగా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నదంతా ఒక ఎత్తు అయితే ఇంట్లోకి కావలసినటువంటి సామాగ్రినంతా ఏర్పరచుకోవటం మరో వంతు. ఎందుకంటే ఇంటికి ఇటుకలు సిమెంటు వగైరా అవి ఇంజనీర్లకి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి అప్పచెప్పేస్తే అంతటితో చాలదు. గుమ్మాలు, కిటికీలు, పంపులు, ట్యాంకులు, ఒకటింటి ఇంట్లో సోఫాలు, మంచాలు ఎన్ని అమర్చుకుంటున్నాం, ఇన్ని ఉన్నా ఇంటి కూడా ఉండాలి. ఏంటది, ఫ్యాన్లు పెట్టుకుంటే చాలదు, ఏసీ పెట్టుకుంటే చాలదు, హీటర్ ఉంటే చాలదు, ఏముండాలి, కరెంటు కనెక్షన్ ఉండాలి. కరెంటు కనెక్షన్ ఉండి లూజ్ లేకుండా ఉండాలి. మనం ఎంత శాస్త్రాల్లోకి వెళ్ళి అక్కడ దాకానే వెతుక్కోనక్కర్లా, ఇక్కడ వీటిని వెతుక్కున్నా మన జీవితానికి ఈ దేహం ఒక్కటి తల్లి తండ్రి ఇచ్చి ఊరుకుంటే పూర్వవాసం లేసుకొచ్చిన మనం ఇప్పుడు ఈ ఇంటికి సరిపడా ఈ జీవితంలో మనం సంపాదించుకోవాలి. కానీ అది ఎంతవరకు మనం సంపాదించి సుఖానుభూతిని పొందగలుగుతున్నాము అందరం చెప్పుకుంటున్నాం. అశాంతిని పొందేటువంటి ఏర్పాటే చేసుకుంటున్నాం, కానీ శాంతివంతమైనటువంటి జీవితాన్ని మనం గుర్తించడం లేదు. అటువంటి శాంతివంతమైనది భగవన్ నామంలోనే ఉంది, భగవన్ నామంలోనే ఉంది అనుకుంటున్నాం. భగవన్ నామంలో ఉంది కానీ కరెక్ట్ అంతా అంతే, భగవన్ నామమే, కానీ భగవన్ నామము యందు మనస్సు ఏర్పడాలి. మనస్సు లేకుండా నువ్వు ఎన్ని రకాలు చేస్తున్నా, ఎన్ని విధాలు చేస్తున్నా అది మనస్సు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురమేమ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అందుకని చిత్తశుద్ధి లేకుండా శివ పూజ చేసినా, చిత్తశుద్ధి అంటే ఎక్కడికున్నది కనెక్షను, బయట కొనుక్కునేటువంటి దళాలతో కానీ తెచ్చుకున్నటువంటి పూలతో కానీ పళ్లతో కానీ సంబంధ బాంధవ్యాలు లేవు. ఏమున్నది, అవసరం అంతా ఇక్కడే ఉంది. గురుదేవులు కూడా చాలా మంది అవతార సమయంలో గురుదేవులు మన నుంచి ఎప్పుడు ఆ పవిత్ర అంతఃకరణ, పవిత్రమైన మనసు, మనసు ఇక్కడ ఉంచు చాలు, నువ్వు ఇంకేమివ్వక్కర్లా. ఆయనకి మనకి కనిపించనే మనస్సు, మనసు వారికి ఇస్తే వారి అందరిపడితే వారికేమిటో ఉండేవాడేది, దాని ద్వారా కూడా మనమే తృప్తిని చెందేటువంటిది, దాని ద్వారా కూడా మనమే తృప్తిని చెంది. అందుకని మనకి మనస్సు మంచి దృష్టి చెడు దృష్టి రెండు ఉంది. కానీ మనస్సు యొక్క రాత్రి అనుకున్నామని మనస్సు యొక్క దోష దృష్టిని మనం మాటి మాటికి మనస్సుకు చూపించాలి. మనస్సు యొక్క ఆలోచన సరళిలో ఈ ఇంద్రియాల ద్వారా ఏ ఏ దోష దృష్టి ఉంటుందో ఆ దోష దృష్టిని మన మనస్సుకి మనమే చూపించాలి. అలాగే శరీరం యొక్క అనిత్యత్వాన్ని కూడా చూపించాలి. మనస్సుకు దోషం ఎక్కడ ఏర్పడుతోంది? శరీరం నిత్యం అనుకుని శరీరానికి సుఖాన్ని పొందాలని మనం చాలా రకరకాలుగా వెళ్లేటువంటి సందర్భాల్లో మన మనస్సుని మనం మర్చిపోతున్నాం కూడా. మన మనస్సుని మన తనువును కూడా మనం మర్చిపోయి గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. గుడ్డిగా వెళ్ళిపోయేటప్పుడే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి మనకి. గబగబా వచ్చి ప్రార్థన కూర్చున్న మనకి తీరా ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మనస్సు పూర్వపు వాసనతో ప్లాన్లు చేస్తూ ఉంటుంది. ఏ ప్లాన్లు? గుయి ప్రభు ఎదుట లైట్ కింద కూర్చుని భగవద్గీత చదువుకునే వాడికి భగవద్గీత పారాయణ అవుతుంది, ఇంగ్లీష్ గ్రామర్ చదువుకునే వాళ్ళకి ఆ చదువు వస్తుంది, ఇంకా ఏ పని చేసినా లైట్ సాక్షి, లైట్ కాంతినివ్వను అన్నది. అలాగే మనం కూడా వచ్చి ఇక్కడ కూర్చుని మనం ఇందులో చేస్తూ ఉంటే బాబూజీ చూస్తూనే ఉన్నారు మనని. ఆయన ఇక్కడ ఉంటేనే కాదు ఎక్కడ ఉన్నా చూస్తూనే ఉన్నారు, కానీ ఇక్కడ ఉంటే బాబూజీ చూస్తున్నారన్న మనకి నమ్మకం ఎలా ఉంటుంది అంటే సాటిస్ఫాక్షన్ 100%. మనం బాబూజీ ఇంకెక్కడ ఏమైపోయినా పర్వాలా, మనందరూ ఆశయమదే కదా, బా ఇక్కడ ఏమైపోయినా పర్వాలా, ఇక్కడ ఉంటే చాలు. ఎందుకని? వారు దేవాది దేవులు, దేవతలకెల్లా గొప్ప దేవుడు గురుదేవుడు కనుక. అందుకని అప్పుడు ఇలాంటప్పుడు మన మనస్సుని వేరే వేరే ఇతరమైనటువంటి వాటికి వెళ్ళనివ్వకుండా ఇతరమైనటువంటి సంకల్ప వికల్పాలకి దాని దోష దృష్టి మనం చూపించాలి. ఇక్కడ మనస్సుని మనస్సు గబగబా పరిగెత్తికి వెళ్ళిపోయి అది దాని ప్లాన్లు అది చేస్తూ దాన్ని నిద్రస్తే దాన్ని నిద్రపోతుంది, ఇక్కడికి వచ్చిన చక్క నిద్రపడుతుంది. ఎందుకంటే దేవుడు ఎదుట ఎలా కుదేశాం దేహాన్ని, ఎలాగో బాబుజీ చెప్పారు కాబట్టి ప్రార్థన సమయాన్ని తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పడేశాం. హాయిగా ప్రార్థన శ్రావ్యంగా జరుగుతోంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్, ప్రార్థనకు వచ్చేసాం. ఇక దాని వెనక ఉన్నటువంటి నిద్రాబద్ధకం ఏదైనా కొంచెం కురుకు తీసుకొచ్చినా మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నట్టుగానే ఉంటుంది, పైకి లేచి నాట్యం చేసినట్టుగా ఉండదు. కాబట్టి దేహాభిమానానికి కూడా అక్కడ కావలేదు. కాబట్టి నిద్రా సమాధి స్థితి ఏదైనా తదాస్తు అంటున్నారు. నువ్వేం మర్చిపోయినా ధ్యానానికి కూర్చో, అన్ని గుర్తుకొస్తాయి. అక్కడ కూడా మన క్లూ అందించారు గురుదేవుడు, నువ్వేం మర్చిపోయినా నువ్వు ధ్యానం చేసుకో, నీ తప్పకుండా గుర్తుకొస్తుంది. ఎప్పుడెప్పుడు మర్చిపోయినటువంటివన్నీ కూడా తీసుకొచ్చి పెడతా నీకు. ఎవడు వాడు కాదు, ఈ మనసు వాడు, వాడు ఆధారం చేత. దానివల్ల సుఖానుభూత దుఃఖానుభూత అనేటువంటిది మనం దాన్ని గుర్తించాలి. ఇప్పుడు మనం గుర్తించడంలా మనకు కావలసినటువంటివి, కూర వండుకుంటే కూరలో కావలసినటువంటివి ఎండుమిరపకాయలు వేస్తున్నాము, తాలింపు దినుసులు అన్ని వేస్తున్నాము. వేసిన తర్వాత తినే సమయంలో అవి తీసి పక్కన పెడుతున్నాం. ఇంత ఖరీదు పెట్టి తెచ్చుకుని వేసుకోవడం ఎందుకు? తినేటప్పుడు తీసి పక్కన పెట్టడం ఎందుకు? మన జీవితాన్ని కూడా ఇంత పులుపు రుచులతో కలిగినటువంటి ఈ బాహ్య ప్రపంచాన్ని సృష్టించి ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడేట్టు చేసి ఆ భగవానుడు మనని తీసుకొచ్చి ఇక్కడ రాజభోగాన్ని అనుభవించమని కూర్చోబెట్టాడు. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత రాజభోగం మానేసి కుక్కను సింహాసనం మీద కూర్చోపెట్టినా పూర్వపు గుణమేళ దానికి పోతుంది, పూర్వపు గుణమేళ పోతుంది దానికి. అలాగే మనం కూడా ఇక్కడికి వచ్చి రాజరాజ భోగాలు అన్నిటినీ కూడా కూర్చి మనకి శ్రమ లేకుండా దగ్గరగా అందుబాటులో నీ దేవుడు అనేటి వెతుక్కోకుండా మనకి ఎన్ని జన్మల పుణ్యం రాశీభూతం చేసుకున్నా ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఈ మనస్సు ద్వారా వచ్చే ఆలోచనలు బయట ప్రపంచం మన హింసించటంలే, మనలో నుంచి వచ్చినటువంటి ఆలోచనలతోనే మన జీవితాన్ని మనం పతనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ కూరలో వేడి పెట్టి మన భోజనము చక్కగా ఆనందంగా ఎలా తింటున్నామో అలాగే ఇక్కడ కూడా మనం వచ్చినటువంటి నిజమైనటువంటి ఇక్కడ జరిగేటువంటి దానికి ప్రార్థనకి న్యాయం చేకూర్చాలి. ప్రార్థనలో న్యాయం చేకూర్చడం అంటే ఏంటి? మనస్సు ఎక్కడెక్కడ మనం పాడుకుంటున్నామో, ఏమేం చేసుకుంటున్నామో మనకి అన్ని విధాలా చూపిస్తున్నారు. అర్ధభావాలకు వెళ్తే చక్కటి తాదాత్మ్యత గురుదేవునితో. కళ్ళు తెరిచి స్వామివారి వంక చూస్తుంటే అలా దీపంలాగా మన జీవితం అంతా కూడా దీపం, ఏది అందులో ఉన్న నూనె ఉన్నంత వరకు దీపం స్వామివారికి హాయిగా ఇచ్చుకుంటోంది కదా, అలాగే మన జీవితం అంతా గురుదేవుని సేవలో అట్లాగా నీకు అర్పితమవుతోంది. తర్వాత కర్పూరం వెలిగిస్తే అది సుగంధాన్ని ఇస్తూ కూడా అది హరించిపోతారు. మన జీవితం కూడా అలాగ నీ వెలుగుల్లో నీ సుగంధంలో ఈ హృదయం కూడా మిళితమైపోయి ఈ జీవితం అనేటువంటి కర్పూరంలాగా నీకే ఆర్తిగా అర్పించుకోవాలి. ప్రతి విషయానికి మనం చూసుకుంటే అక్కడ మన మనస్సుని అలా అర్పితం చేసుకున్న నాడు మన శరీరము మనకి కావలసిన ఏర్పాట్లన్నీ దాని వెంట పడొస్తాయి, మనస్సు వెంట పడొస్తాయి. ఇక్కడ ఇక్కడ ఏంటుంది, గురుదేవులు మరొకటి చెప్పారు మనకి, ఎప్పుడు చూసిన మనస్సు విషయాదులు, మనస్సు విషయాదులు, సంకల్పాలు వికల్పాలు ఇనే ఇవన్నీయే చెప్తున్నారేంటి బాబు మీరు అని ఒక ఇంజనీర్ గారు అడిగితే దాని గురించి గురుదేవులు చెప్పిందేంటి, నువ్వు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలాగైతే సిమెంటు మరి ఇసుక ఇటకలు ఇవే ఉపయోగిస్తావో మాకు కూడా ఈ ఆధ్యాత్మిక దృష్టికి తీసుకురావాలంటే అవరోధం చేసేటువంటి వాటిని ముందు గుర్తిస్తే దాన్ని పక్కన పెడితే అప్పుడు ఆరాధన మనకి దక్కుతుంది. ఆరాధనకి అవరోధం కలిగించే మనస్సు విషయాదుల్ని సంకల్పాలని మనం గుర్తిస్తే అప్పుడు ఆరాధన చక్కగా కొనసాగాలి. ఈ ఆరాధన అనేటువంటిది బాహ్యమైనటువంటిది మాత్రమే కాకుండా నిరంతరము మనలో ఉండి మన చేత చక్క మంచి మంచి సువాసన సువాసనలతో కూడినటువంటి సద్భావనలతో అర్చన తీసుకుంటున్నాడు స్వామి. ఈ అర్చన ఎవరికి, పరాయి మనిషికి తెలీదు, పక్కనున్న పెళ్ళానికి తెలీదు, పెళ్ళాన సంగతి మొగుడు తెలీదు, కన్నప్పటికీ కరక తన పేరు తెంచుకు పుట్టిన పిల్లలకి తెలీదు. అంటే ఇదంతా సృష్టిలోని ఉన్నటువంటి తీరు. కానీ ఎవరికి అనుభూతి కలుగుతుంది, ఎవరు కలకంటే వాళ్ళకి ఎటువంటి అనుభూతి కలుగుతుందో, కల కలని వాడికి రాదు, ఎవరు కలకంటే ఆ కలని వాడే అనుభవిస్తారు. అలాగే ఇగో ఈ ప్రపంచం అనేటువంటి ఈ కళా ప్రపంచంలో కూడా స్వప్న ప్రపంచంలో కూడా మన మనస్సు ద్వారా ఆలోచించేటువంటి సద్భావనల చేత అటువంటి దివ్యమైనటువంటి అనుభూతి సద్గురుదేవుల సన్నిధిలో మనకి లభిస్తాను. ఇప్పుడు ఇది మన జీవితానికి 100% న్యాయం చేకూర్చుకున్న వాళ్ళ మాతో, లేకపోతే గురుదేవులు మాట మాటకి హెచ్చరిక 3 సార్లు తిని 6 సార్లు వెళ్ళడానికి రాలేదు, ఈ సుఖాది భోగాలన్నీ అనుభవించడానికి రాలేదు. ఇవన్నీ అనుభవిస్తున్నాయి మనమేం కొత్తగా కాదు. కాబట్టి ఈ మనస్సుని ఇగు ఈ లౌకిక పరమైనటువంటి అన్నిటికన్నా గొప్పవాడి ఎందుకయ్యావు, సృష్టిలో ఏ ఒక్కటి తనకు తాను ఉపయోగపడటం లేదు కానీ మానవ జన్మలో తనకు తాను మాత్రం ఉపయోగపడుతున్నాడు. సృష్టిలో మరొక్కటేది తనకు తాను ఉపయోగపడటం లేదు, మానవ జన్మలో మాత్రమే తనకు తాను ఉపయోగపడుతున్నాడు. కాబట్టి తనకు తాను ఉపయోగపడుతున్నటువంటి ఆ దృష్టిని మనం నిరంతరం కూడా దాన్ని గుర్తించాలి, దాన్ని గుర్తించాలి. మనం గుర్తిస్తే అప్పుడు ఆ గుర్తింపులో ఎవరున్నారు, గురుదేవుడు ఉంటారు. ఎందుకని, గురుదేవులు లేని అణువు లేదు, గురుదేవులు లేని కదలిక అలజడి లేదు. వాయువు సంబంధమైనటువంటి అలజడి కదలిక గురుదేవుడికి భిన్నంగా ఇంకొకటి లేదు. సర్వవ్యాపకమైనటువంటి గురుదేవులకి పంచమహాభూతాలు తలవగ్గి ఉంటున్నాయి. సూర్య చంద్రాదులే భగవంతుని యొక్క శాసనాన్ని ధిక్కరించి కొంచెం నేను భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారో అని చూస్తే మన జీవితం అంతా ఏమయ్యేది అంటుండేవారు గురుదేవులు. సూర్యుడు ఒక్క అడుగు దిగి భూమి మీద ప్రజలు ఎలా ఉన్నారో అని స్వతంత్రిస్తే, సూర్యుడు స్వతంత్రిస్తే అందరూ నలుసైపోయి మాడిపోతాం. చంద్రుడు దిగి చూస్తానంటే సముద్రాలన్నీ పొంగి నీటిమయమవుతాం. పంచమహాభూతాలు కూడా భగవంతుని శాసనని ధిక్కరించి ఒకటి కూడా ముందుకు వెళ్ళటం లేదు. నీకు మనసునిచ్చి ఇంత జీవితాన్నిచ్చి ఈ గురుపాదం అనేటువంటి ఇంతటి దివ్య సన్నిధి అని మనం కూడా దీన్ని కూడా పెట్టుకోవాలి. ఇంత మనకి మన ముందు ఉంచినప్పటికీ మన మనసు ఎందుకు గుర్తించలేకపోతుంది? అంటే అనిత్యత్వాన్ని గుర్తించకపోవడం చేత. శరీరం యొక్క అనిత్యత్వము మనస్సు యొక్క దోష దృష్టి. ఇంకొకరి మీద ఏ శాసనలు చూపిస్తుంది? అది ఎవరికి బంధం కలిగిస్తుంది జీవితంలో? తనకి తానే. ఈర్ష్యాశీల ద్వారా తన దృష్టి దోష దృష్టి అయిపోతుంది. దోష దృష్టి చేత మళ్ళా తిరిగి లైన్లో పెట్టుకోవడానికి, ఏకాగ్రతని కలిగించడానికి కొంత సమయం పడుతుంది. మళ్ళా రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే తనలో ఉండేటువంటి తానుకు భిన్నమైనటువంటిది ఇంకొకటి లేదు. తానెవరక్కడా? గురుదేవుని యొక్క చైతన్యం ఇందులో ప్రతి ఒక్కళ్ళలో ఉండి ప్రాణంగా ఉంటూ ఉన్నది ఉన్నది అనిపించుకుంటూ ఈ ఇంద్రియాలు దేహానికి అతీతంగా ఉండి తనలో ఉండి ప్రకాశించేది. ఇటువంటి దృష్టి తనను తాను ఉద్ధరించుకోవడం అనేటువంటిది, తనకు తాను ఉపయోగపడటం అనేటువంటి దృష్టి ఎవరి ద్వారా తెలిసింది? మనకి వివేక దృష్టి కలిగిన బట్టి, వివేక దృష్టితో ఆలోచించబట్టి, వివేక దృష్టితో సాధనని గుర్తించబట్టి, సాధన చేసుకోబట్టి, బృందావనంలో కూర్చోబట్టి, గురుదేవుల అనుగ్రహం చెప్పినది చెప్పినట్టు చేయబట్టి ఇప్పటికీ వివేక దృష్టి. ఎప్పుడైతే మనకి పనికిరానిది ఉన్నది అనుకుంటున్నామో దాన్ని త్యజించడం వస్తుంది, త్యాగం వస్తుంది. అక్కడ అది ఉపయోగపడి త్యాగం కాదు, ఇది మనకి ఉపయోగపడకుండా అడ్డుపడుతుందని గుర్తించి దాన్ని విరాగం చేత, వైరాగ్యం చేత, అంటే రాగం రాగద్వేషాలు లేనటువంటి దృష్టి ఏర్పడుతుంది. బాగా బంధించేది ఏంటంటే రాగద్వేషాలు. ప్రపంచంలో ఉన్నవన్నీ ఎట్లా ఎరేస్తాయంటే, కాస్త గొంతు చిన్నగా మాట్లాడుతుంటే పెద్దగా వినిపిస్తోందని, ఇప్పటికీ ఈ మైకు నాకు ఎంత ఉపయోగపడుతుందో అని ఇక్కడ గబుక్కున దీని మీద రాగం చూపిస్తాం. కూర్చుంటానికి ఈ ఆసనం బాగుందని ఆసనం మీద కొంచెం రాగం చూపిస్తాం. ఇదే ఆసనం మీద మనం వచ్చేసరికి ఎవరన్నా కూర్చున్నారనుకోండి, ఆ కొంచెంలోనే ఏమొస్తుంది మనకి? దోష దృష్టి. ఎందుకని? నిన్ను వేరుగా చూసుకుంటున్నానే కానీ నిన్ను అందరిలో చూసుకోవటంలే, నిన్ను అందరిలో చూసుకోవటంలే. మరి శ్రీ గురుదేవులు మనం చాలా మంది మాట్లాడుతుంటే విన్నాం, మనం చూసాం కూడా. వెంటనే గురుదేవులు కూర్చుంటే గురుదేవులు కూర్చున్న కుర్చీయే, ఏ కుర్చీలో కూర్చోలే. అయినా కూడా తమరు కూడా కూర్చోండి అనేవారు. రాగానే ప్రప్రథమంగా వారికి తమరు కూడా కూర్చోండి, ఎవరు కూర్చోలే అంటే వెంటనే కూర్చున్న సందర్భాలు ఉండొచ్చు. కానీ ఎందుకని ఇస్తున్నారు? వారికి అటువంటి దృష్టి లేదు. తనకు తాను ఎంత గౌరవం ఇచ్చుకుంటున్నారో అందరికీ ముందర గౌరవిస్తే అందరి గౌరవమే తనదిగా భావిస్తున్నారు. అది మహాత్ముల దృష్టి. అందరిలో ఉన్నటువంటి గౌరవమైనటువంటి దృష్టి తనది అనేటువంటి వారిది. మనమేంటి, ఇంతవరకే నాది కాని ఇదంతా నాది కాదు. మీరంతా బాగుంటే నేను బాగుంటాననేది మహాత్ముల దృష్టి. మన దృష్టి నేను బాగుంటే చాలు, అందరూ ఎలా పోతే ఏంటి అంటే ఎంత భిన్నంగా ఉందో చూడండి. ఇప్పుడు నేను బాగుంటే అన్నటువంటిది ఎక్కడదాకా వెళుతుంది? దాంట్లోనే ఉంది. అందరూ ఏమైతే ఏమిటి అన్నట్టు. బాబుగారు నన్ను ఒక్కరినే పిలిస్తే చాలు అనేటువంటిది ఉంటే అప్పుడు కట్మావాళ్ళంతా ఏమైపోతారు? అందరికీ అటువంటిది రాకుండా ఏం చేస్తున్నవారు? అందరి వాడినే నేను, అందరిలో వాడినే, అందరికీ అయిన వాడినే అని అందరి వాడుగా ప్రకాశించారు శ్రీ గురుదేవులు. అందరి వాడు, అందని వాడు కాదు. మన ప్రార్థనలో కూడా ఒక చోట వస్తుంది ఎక్కడో, అది అందరికీ అందే పదములే కానీ అందనివి కాదవి, అందరికీ అందే పదములవి. అటువంటిది. అప్పుడు వైరాగ్యము వివేకము దృష్టి ఎప్పుడు కలుగుతుందో వెంటనే దాని వెంట మనం తెచ్చుకోగల సమాధి షట్క సంపత్తి అనేటువంటిది మనం బయట నుంచి తెచ్చుకున్న అవసరంలే, అక్కడ ఉన్నాయి అవి వెంటనే. చూడండి, యుద్ధం అయిపోయిన తర్వాత రాక్షసులందరూ హరించిన తర్వాత దేవత ఇంద్రలోకాన్ని స్వాధీనపరుచుకున్న రాక్షసులు తర్వాత ఎవరైనా పిలిస్తేను ఎవరైనా ఖాళీ చేస్తే వచ్చి దేవతలు మళ్ళీ సీట్లో వచ్చి కూర్చున్నారా? వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ ఉంటే బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి అవ్యక్తంగా మనకి చూపించడం కోసం ఆ సినిమాల్లో వాటిల్లో పక్కకి తొలగిపోయినట్టు వాళ్ళని హింసిస్తున్నట్టు తెలిసింది. రాక్షసులు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ బలం పెరిగినప్పుడు దైవత్వము కనిపించకుండా ఉంటుందంతే, ఇక్కడ ఉండి రాక్షసులు స్వాధీనపరచుకుంటారు. ఎప్పుడైతే రాక్షస బలం తగ్గిపోతుందో దైవత్వం అక్కడే సిద్ధిస్తుంది. మనకి కూడా సమాధి షట్క సంపత్తి అనేటువంటిది అక్కడే మనకి తెలియకుండా ఉన్నది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి వివేక వైరాగ్యముల చేత కామాది షడ్గుణములను హరింప చేసుకుంటామో వాటి స్వభావం అక్కడ మారిపోయి ఉంటుందో ఆ ఉన్న స్థానాల్లో సమాధి శక్త సంపత్తి అని. అన్న సమాధి శక్త సంపత్తిలో ప్రప్రథమంగా మాట్లాడుకునేది ఏంటంటే అంతరేంద్రియ నిగ్రహం. మనం ముందంతా చెప్పుకున్నది ముందర బాహ్యేంద్రియ నిగ్రహం కాదు, ముందర అంతరేంద్రియం నిగ్రహం వచ్చిన తర్వాతే మనసు బుద్ధి చిత్త అహంకారాలకు ఉన్నటువంటి స్వభావము. గురుదేవులు మాట ఏది? సత్యము శాంతి దయ ప్రేమగా మారినప్పుడే, ఎప్పుడైతే అంతరేంద్రియాలు నిగ్రహానికి వచ్చేసాయో అక్కడ మనస్సు చిత్తము బుద్ధి అహంకారము ఈ నాలుగు కూడా సత్యము శాంతి దయ ప్రేమ మన గురుదేవులు ఇచ్చేశారు. ఎప్పుడో మనకి పత్రం ఇచ్చి ఉన్నారు, నీ స్థానం అంతరేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారాలకి ఇగో నోన్ని ఈ పాదాలను ఆశ్రయించి ఉంటే నీకు ఇంకో సత్యం శాంతి దయా ప్రేమ ఏర్పరిచి ఉంచాను. నువ్వు ఆ పాదాలను నిజంగా నమ్మకం అనేటువంటి 100% లేనప్పుడు నీకేమైపోతుంది? ఆ స్థానంలో నువ్వు మనోబుద్ధి చిత్తాహంకారాలనే దర్శిస్తున్నావు, వాటి స్వభావాలనే తీసుకుంటున్నావు. నువ్వెప్పుడైతే పాదాల యందు నిజమైన భక్తి అనేటువంటిది నీలో బాగా గూడుగట్టుకుపోతుందో భక్తి యొక్క పరాకాష్ఠ అంటున్నావు గురువు, భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానం. జ్ఞానం యొక్క భావాలు ఏంటిది? సత్యము శాంతి దయా ప్రేమ ఆయన ఇచ్చి వారి పాదాల దగ్గర పెట్టుకుని ఉంచారండి. ఎప్పుడైతే ఇవి రహితం అవుతాయో అవి ఆక్యుపై చేసుకుంటాం. మరి బాహ్యేంద్రియ నిగ్రహము అన్నారు, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఎప్పుడు అంతరేంద్రియాలు నిగ్రహానికి వచ్చాయో ఇప్పుడు బాహ్యేంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు పడుకోసం ఎవరైనా చెప్పారా దుప్పటిదాన్ని? వెంటనే మనసుగాడు రెండింటికి లేవాడు అవును కదా, లేపుతాడు ఏమో టైం అయిపోతుందేమో, మరి ఒక పక్క నుంచి ఏదో సుప్రభాతం వినిపిస్తా ఉన్నట్టుగా ఉంటుంది, అమ్మో అక్కడేదో అయిపోతుంది, గబుక్కుని చూస్తే టైం మాత్రం 2:10 అవుతుంది. అప్పుడు వెంటనే ఏం చేస్తాం? మళ్ళీ ఓహో పడుకోవచ్చు అనుకుంటా అని పడుకున్నప్పటికీ లోపల ఉన్నటువంటి ఆవేదన ఏది? ఇప్పుడు ఏ దృష్టి మారింది? బయట వాళ్ళు ఎవరైనా ప్రెషర్ ఇచ్చారా నాకు? ఎవరైనా గట్టిగా నువ్వు లేస్తే కనుక కుదరదన్నారా? అనలే. దీనికి ఎప్పుడు సాధనకి మనంతరం మనం స్వతంత్రంగా మన రాజ్యాన్ని మనం ఏలాలి సాధనకి. అందుకని పరార్థం చేత మనం ఎంతసేపుని కూర్చోబడతాం స్వతంత్రం. అందుకని ఆ స్వతంత్రాన్ని గుర్తించడం కోసమే మనసు యొక్క దోష దృష్టి మాటి మాటికి మనం ఒకసారి మనసు గుర్తింపజేస్తూ ఉండాలి. అందులో ఏమవుతుంది? బాహ్యేంద్రియాల నిగ్రహానికి వాటంతరావే వస్తున్నాయి. అంతరేంద్రియాలు కనిపించకుండా ప్రోత్సహిస్తూ ఉంటే, ప్రేరేపణ చేస్తూ దాని జై జైలు వినిపిస్తూ ఉంటే, జయహో అనుకుంటూ వెంటనే బాహ్యేంద్రియాలు ఏమైపోతాయి? అక్కడ ఆ కుర్మూంగా నీవ సర్వసహ. తాబేలుకి ఎలాగైతే ఇంద్రియాలు లోపలికి నక్క కనిపించేసరికి లోపలికి వెళ్ళిపోతాయో, అలాగే భగవద్ దృష్టి వచ్చేసరికి కూడా కామాది గుణాలన్నీ కూడా ఏమైపోతాయి? వాటి యొక్క స్వభావాలని లోపం చేసి తిరుగమనం దహించుకుపోతే అప్పుడు మనకేమొస్తోంది? ఇక్కడ సమాధి షట్క సంపత్తి వస్తోంది. సమాధి షట్క సంపత్తిలో అంతరేంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియ నిగ్రహము ఏర్పడుతుంది. ఎప్పుడైతే బాహ్యేంద్రియాలు అనేది మీ అందరికీ తెలుసు, అందుకని సమయం లేదు కాబట్టి ఇంకా బాగా వెళ్తున్నాను. బాహ్యేంద్రియ నిగ్రహమవుతాం. శవము దవం ఉప్పరతి అంటే ఏమిటి? ఎక్కడున్నప్పుడు మనం మనం ఇక్కడికి వచ్చి ఎదురుకుండా ఇంత దూరంలో కూర్చుంటే దేవుడికి మనం ఇంత దూరంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి మీ అంతఃకరణం. ఇక్కడ ఉన్న వాళ్ళెవరు కూడా మనం భగవంతుడికి దూరంగా ఉన్నాము అంటే నచ్చదు. ఇక్కడ మాత్రం బాబు మాటి మనకి ముద్ర. ఎలా? నీ హృదయంలోనే నేను తిష్ట వేసి కూర్చున్నాను. కాబట్టి ప్రభు ఈ ఇంద్రియాలు తృష్ణతో ఉన్నాయి కాబట్టి నీ సన్నిధికి తీసుకొచ్చి నిన్ను చూస్తూ నా కళ్ళు దాహం తెచ్చుకుంటున్నాయి, నీ నామం వింటూ నా చెవులు దాహం తెచ్చుకుంటున్నాయి, నా ఇంద్రియాలన్నీ నీ స్మరణ చేత నీ దగ్గర ఈ బృందావనే సన్నిధిలో ఈ బాహ్యేంద్రియాలకి తృష్ణ తీరుస్తున్నానే కానీ నువ్వు ఇందులోనే ఉండి ఆనందిస్తున్నావు కదయ్యా. ఉపరతి ఉప సమీపే, రతి అంటే ఆనందించడం, రమ్మత నిరంతరము ధారణ అనమాట. మనలో ఉన్నటువంటి సద్గురుదేవుని దివ్య చరణారవిందములతో మన మనస్సు రెండు చేతులు పెడితే దుర్దృష్టి ఎనక్కి గోక్కుంటామేమో, మనస్సుకి గోక్కోవటం లేదు. కానీ మనస్సు మనస్సు బుద్ధి రెండు ఆ దివ్య చరణారవిందాల్ని పట్టుకుని ఉన్నాయి. కాబట్టి ఉపరతి నిరంతరము మనదైనటువంటి ఆ స్థానము తనదిగా నిరంతరము భావన చేసి దాని యందు ఆనందించడం ఉపరతి. అప్పుడు తితీక్ష. ఇక్కడ సాధన ఏంటో తెలుస్తుందండి. తితీక్ష ఎందరెందరో వచ్చి మీద ఉమ్మి వేసినా, తన గురించి ఎన్ని మాట్లాడినా దానిని మనది కానట్టుగా సాధనకి సాధకుడు తుడుచుకు వెళ్ళిపోవాలి. అక్కడ అహంకారాన్ని చూపించడం కానీ నేను అనేది లేవడం కానీ కుదరదు. మహాత్ముల చరిత్రలు తీసుకుంటే చాలా తెలుస్తాయి, బాబుజీ మారు తీసుకుంటే తెలుస్తుంది. అందుకని అక్కడ ఏమవుతుంది? తితీక్ష. ఎవరు ఎన్నప్పటికీ ప్రేమనుకున్నాం, శరీరం యొక్క అనిత్యత్వము, మనస్సు యొక్క దోష దృష్టి. ఇంకొకరి మాటని మన మనసు యాక్సెప్ట్ చేసినా అది దోష దృష్టి. నీకు గురుదేవుని మాట ఉండగా ఇతరుల మాటని పట్టించుకోమని ఎవరు చెప్పాడు నీకు? పట్టించుకున్నావేమో ఏడుస్తున్నావు. ఏడు పట్టించుకోలేదు, గురుదేవుని మాట అనుకున్నావు, గుర్తు తెలుసుకుంటావు. చూడండి ఎంత ధైర్యం ఉన్నదో, ఎంతటి మాట ఉన్నదో. అందులో నీకు అనిత్యత్వం ఎక్కడ గుర్తింపబడుతుంది? శరీరం యొక్క అనిత్యత్వం, మనసు యొక్క దోష దృష్టి, ఇతరుల మాటల చేత, బయట ఉన్నటువంటి వాతావరణం చేత. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీవు నువ్వు దోష దృష్టితో చూస్తావేమో. అందుకని సృష్టిని మార్చలేం కానీ దృష్టిని మార్చుకోగలం. సృష్టిని మార్చలేం కానీ దృష్టిని మార్చుకోగలం. ఎందుకని? అయిపోతుంది సమయం. నీ జీవితానికి వచ్చినటువంటి ఇగో ఈ నూనె అయిపోయే లోపల, దీపంలో ఉన్న నూనె అయిపోయే లోపల, దీపం కొండెక్కే లోపల నీ జీవిత పరమార్థాన్ని నువ్వు గుర్తించాలి. అందుకని తితీక్ష ఒక ఆయుధమే అది మనకి. అప్పుడు శ్రద్ధ, శ్రద్ధ గురించి చాలా చెప్పుకుంటాం. వెంటనే శ్రద్ధ అక్కడ ఆకుపోయి అయిపోతుందంతే. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇవన్నీ చేసేది శ్రద్ధ వల్లనే వస్తుంది. సమాధానం ఏంటి? అనుభూతి. సమాధానం ఏంటి? అక్కడ అనుభూతి. ఇప్పుడు ముముక్షత ఎక్కడుందండి? చస్తే వచ్చేదా? చస్తే వచ్చేది కాదు ముముక్షత్వం. బ్రతికుండగానే ముక్తత్వ స్థితి మనకి గురుదేవులు ఇప్పుడు ఇక్కడే ఈ విధంగానే ప్రసాదిస్తున్నారు. మనం అనుభవిస్తూనే మన జీవితంలో ఆనందించచ్చు. అటువంటి మధురానుభూతి మన జీవితానికి ఈ మానవ జన్మ ఇంత పరమ ఏంటి మనకి ఇంత గురువుల సమర్థులైనటువంటి గురుపాదం ఆశ్రయాన్ని మనకి కల్పించి ప్రసాదించినందుకు మనం 100% సార్థకత చేసుకున్న వాళ్ళం అవుతాం. మన జీవితాన్ని చక్కటి మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. మన ఇల్లు అనేటువంటి ఈ లోపల అంతఃకరణలో చక్కటి అలంకారాలు చేసుకుని గురుదేవుని అందులో పూజించుకున్న వాళ్ళం అవుతాం. అది బహిరంగ పూజ కాదు, అంతర్గత పూజ. అటువంటి పూజ మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా నిరంతరము మనతో పాటే జరిగేటువంటిది. కాబట్టి అటువంటి స్థితిని సాధనని, దానిలో నిరంతరము నువ్వు కూర్చో నుంచో ఏమన్నా చే నిరంతర ధ్యానం అనేటువంటి స్థితి అది ధ్యానం అంటే నిరంతరం ఆ ధారణలో నిలిచిపోవటం ధ్యానం. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని, అటువంటి ధ్యాన స్థితిని మనకి గురుదేవులు ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. హరే ఓ.